హరే కృష్ణ భక్తులందరికి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. సో మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు యొక్క రామాయణాన్ని మనము చర్చించుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. సో మనం ఇప్పటివరకు రామాయణంలో చర్చించుకుంది ఏంటంటే, విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరతారు ఆయన యొక్క యజ్ఞాన్ని రక్షించడానికి. అలాగే అక్కడ ఉన్న రాక్షసులు అసురుల్ని, ఎవరైతే ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారో వారిని హతమార్చడానికి. సో వాళ్ళు అలా వెళ్తూ ఎంతో బాగా విశ్వామిత్రుడిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ చర్చించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా తాటక ఉన్న ఆ యొక్క ప్రదేశానికి, ఆ యొక్క అడవికి కూడా చేరుకున్నారు. దానికి తగిన చరిత్రని కూడా వాళ్ళు చర్చించుకున్నారు. విశ్వామిత్రుడు రామచంద్రుడికి ఇంకా లక్ష్మణుడికి చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనము మనం లాస్ట్ టైము చర్చించుకున్నాము. సో ఈరోజు తాటకను మన రామచంద్రుడు చంపేస్తారన్నమాట. సో తాటక ఎలా ఆమె యొక్క వధ జరిగిందనే విషయాన్ని చర్చించుకుందామంట. సో ఇంకా మనకి అక్కడ విశ్వామిత్రుడు ఆదేశం ఇస్తారు రాముడికి, సరే రామ ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే తాటక రాక్షసి ఉంది, యక్షిణి రాక్షసి. సో ఆమెను ఇప్పుడు నువ్వు వధించాలి, ఎందుకంటే ఆమె ఉన్న కారణంగా ఈ యొక్క మొత్తం అడవి వనం అంతా కూడా ఎంతో భయంకరంగా మారిపోయింది. ఇంకా ఎంతోమంది సాధువులు ఋషులు మునులు కూడా ఎంతో ఆమె ద్వారా కష్టానికి లోనవుతున్నారు. సో ఈ మాటలు విన్న తర్వాత, గురువు యొక్క ఆదేశం విన్న తర్వాత మనకి విశ్వామిత్రుడు కారణాలు కూడా చెప్తాడు రాముడికి, మీరు తప్పకుండా చంపాలి తాటకనని. సో దాని తర్వాత సరే అనేసి శ్రీరాముడు రెండు చేతులు జోడించి ప్రణామాలు అర్పించుకొని, నా తండ్రి యొక్క ఆదేశానుసారంగా మిమ్మల్ని కూడా మీ ఆదేశాన్ని కూడా పాటిస్తూ నేను తప్పకుండా మీ యొక్క ఆదేశాన్ని నేను నిర్వహిస్తాను అని చెప్పి వెంటనే ఆయన ఇలా అంటున్నారు రాముడు ఏమని, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యస్య సుఖాయ చ. సో గో బ్రాహ్మణలో ఇంకా ఈ దేశం యొక్క హితాన్ని కోరి నేను తప్పకుండా మీ యొక్క ఈ సరైన ఆదేశాలని, అందరికీ మేలు చేసే ఈ ఆదేశాలని నేను తప్పకుండా నెరవేరుస్తాను అంటే పాటిస్తాను అని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఆయన యొక్క చేతితో ఆయన యొక్క విల్లుని పట్టుకొని ఆ విల్లుకున్న తాడు ఉంటుంది కదా, దాన్ని గట్టిగా తీగని గట్టిగా తీగి వదులుతారన్నమాట. అప్పుడు సౌండ్ వస్తుంది, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని, భగవంతుడి యొక్క విల్లు నుంచి వచ్చిన సౌండ్ని విని అక్కడున్న అన్ని పశు పక్షులందరికీ ఆ శబ్దానికి భయపడిపోతాయి. మొత్తానికి అక్కడ తాటకకి ఒక ఈ సందేశం అనేది అందుతుందన్నమాట, ఎవరో ఇక్కడికి వచ్చారు, నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. సో ఎవరది నా యొక్క అడవికి వచ్చేసి ఇంత సాహసం చేసింది అనేసి ఎంతో కోపంతో తాటక అక్కడికి ఆ శబ్దానికి విని వెంటనే అక్కడికి పరిగెత్తుకు వచ్చేసింది అనమాట. ఎక్కడైతే రాముడు నించున్నారు సో ఇలాంటి ఈమె ఇక్కడ ఎన్నో పాపాలు చేసుకుంటూ ఎంతోమందికి హాని కలిగిస్తుంది. ఈమె శక్తి చాలా అద్భుతంగా ఉంది, చాలా శక్తివంతురాలు ఈమె ఈ రాక్షసి. సో నేను ఈరోజు వెంటనే ఆమె యొక్క చెవులు ఇంకా ముక్కు కత్తిరించేస్తాను, తద్వారా ఎందుకంటే ఈమె ఆడ మనిషి కనుక మనము శాస్త్రాల ప్రకారం చంపొద్దు కనుక, ఆడవాళ్ళని రక్షించాలి కనుక నేను ఓన్లీ చెవులు ఇంకా ఈ ముక్కును కోసేసి తీసేసి ఆ విధంగా ఆమె యొక్క శక్తిని శక్తిహీనం చేసేసి వదిలేద్దాంలే అని అనుకుంటారనమాట. ఇలా అనగానే ఆ యొక్క తాటకి ఇంకా ఎక్కువగా కోపం వచ్చేసిందనమాట. కోపం వచ్చేసి ఆమె రెండు చేయెత్తి రాముణ్ణి ఆక్రమించడానికి అటాక్ చేయడానికి వస్తుందన్నమాట. విశ్వామిత్రుడు వెంటనే గట్టిగా శబ్దం చేసి రాముడికి విజయం అవ్వాలనేసి ఆశీర్వాదం వచనం చెప్పేసి గట్టిగా ఆమె కూడా బెదిరించారనమాట. తాటక అక్కడ ఉన్న దుమ్మునంతా లేపుతూ ఆ దుమ్ముతో వర్షాన్ని కురిపిస్తుంది అనమాట రాముడి వైపు అక్కడ దుమ్ము ధూళితో. సో ఆమెకి ఎన్నో మాయావి విద్యలు తెలుసు. సో అలా ఒక ఎంతో ఇవి ఉంటాయి కదా వర్షం, ఏం వర్షం అంటే రాళ్ళ వర్షాన్ని కురిపించింది అనమాట రాముడి వైపు. అలా చూసి రాముడు వెంటనే ఆ రాళ్ళను వర్షాన్ని కూడా తన యొక్క బాణాలతోని అన్నిటినీ ఛేదించేసి ఆమె రెండు చేతులతో ఇలా కురిపిస్తుంటే ఆ రెండు చేతుల్ని కూడా అటాక్ చేస్తుంటే ఆ రెండు చేతుల్ని ఆమె ఒక రెండు చేతుల్ని రాముడు తన బాణాలతో భేదించి కట్ చేసేస్తారన్నమాట. దాని తర్వాత ఆమెకి ఇంకా కోపం వచ్చింది, కానీ ఇప్పుడు ఆమె మొత్తం ఆమె కొంచెం గాయపడింది. ఇంకా ఈ తాటక ఇంకా కానీ ఆమె కోపం మాత్రం తగ్గలేదు, ఇంకా గట్టిగా అరుస్తుందన్నమాట. అప్పుడు వెంటనే లక్ష్మణుడు ఆమె యొక్క చెవులు ఇంకా ముక్కు కోసేశారు. సో ఆమె ఇంకా ఆమె యొక్క రూపం మార్చి ఎన్నో రూపాలు మార్చి శక్తి ఉంది ఆమెకి మాయవి. సో అలాంటి రూపాలు మార్చేసి ఇంకా అలాంటి రాళ్ళ వర్షాలని కురిపించడం, అలా రకరకాల మాయాలు సృష్టించి వీళ్ళిద్దరినీ భ్రమితం చేయడానికి ప్రయత్నిస్తుందన్నమాట తాటక. అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళు వారి యొక్క విల్లు, అదే మన స్ట్రింగ్ ఉంటుంది కదా బౌకి స్ట్రింగ్, దాన్ని మళ్ళీ లాగితే మళ్ళీ సౌండ్ చేశా. ఆ సౌండ్కి ఆమె మూర్చి పడిపోయింది అనమాట తాటక. మళ్ళీ ఆయన మళ్ళీ తర్వాత కాసేపు అయినా కోలుకొని మళ్ళీ అదే విధంగా అన్ని వైపుల నుంచి రాళ్ళను విసరడం ఇలా చేస్తుందన్నమాట. ఇవన్నీ చూసిన విశ్వామిత్రుడు ఆయనకు అర్థమైపోయిందనమాట. ఎంతో ఆనందంతో ఇప్పుడు ఏమంటున్నారంటే రాఘవుణ్ణి, అంటే రాముడికి ఏమంటున్నారంటే, ఇంకా చాలు ఈమె నువ్వు ఒక ఆడ మనిషి అనుకొని నువ్వు చంపొద్దు అని ఆలోచిస్తున్నావు, అందుకనే ఆమె ఒక చేతులు మాత్రం ముక్కు చెవులు కత్తిరించి మీరు వాళ్ళని ఆమెను చంపకుండా ఇంకా ఆమెతో ఇంతసేపు యుద్ధం చేస్తున్నారు అనవసరంగా. ఈమె చాలా పాపాత్మురాలు, ఈమె క్రిమినల్, ఇలాంటి పాపాత్మురాలకి ఇంకా ఆడ మగాని చూడకూడదు. ఇలాంటి పాపాత్మురాలు ఎంతోమందికి హాని కలిగించే ఈమె వెంటనే అన్ని మా యొక్క యజ్ఞాలన్నింటినీ నాశనం చేయడానికి ముఖ్యమైన కారణం. ఇంకా ఇలా ఈ మాయావి శక్తుల ద్వారా ఆమె ఇలాగే మిమ్మల్ని భ్రమపరుస్తూ ఉంటుంది, కాబట్టి మీరు ఆలోచించకుండా వెంటనే సూర్యాస్తమం అయ్యే ముందే ఈమెను వధించేసేయండి. ఎందుకంటే సూర్యాస్తమం అయిపోతే వీళ్ళ యొక్క శక్తులు ఇంకా పెరిగిపోతాయి, ఇంకా శక్తిశాలిగా తయారవుతుంది, అందుకనే వెంటనే ఈ యొక్క తాటకను నువ్వు వధించాలి అని రాముడికి మళ్ళీ ఆదేశం ఇచ్చారు. సో వెంటనే ఆమె అదృశ్యమైపోయి కనపడకుండా ఎన్నో ఇలా అక్కడక్కడ నుంచి రాళ్ళ వర్షం, దుమ్ము వర్షం అది ఇది కురిపిస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఆ శబ్దం వస్తుందో, ఆమె ఎక్కడి నుంచి వదులుతుందో ఆ శబ్దాన్ని గుర్తించి రాముడు బాణాన్ని వదిలారన్నమాట. సో ఈ విధంగా ఆమె ఎన్ని రాళ్ళ వర్షాలు కురిపించినా రాముడు ఎంతో ఆయన యొక్క ధనుర్విద్యతో బాణాలతో ఎదుర్కొని వాటన్నిటినీ సో ఈ విధంగా అడ్డుకున్నారనమాట. అంటే ఆమె చేసే ఏ రకమైన వర్షం రాళ్ళ వర్షం ఏమీ హాని కలిగించట్లేదు రాముడికి లక్ష్మణుడికి. సో ఆ విధంగా ఇంకా ఆమెకు అర్థమైపోయింది తాటకకి ఇలా రాళ్ళ వర్షం కనిపించినంత మాత్రం వీళ్ళకి ఏం కాదు, వాళ్ళు ధనుర్విద్య వాళ్ళ బాణాలతో ఎదుర్కొంటున్నారు దాన్ని, అందుకనే వెంటనే ఆ యక్షిని రాక్షసి ఆయన తాటక ఇంకా ఇలా కాదు అనేసి నేను డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళని అటాక్ చేసి చంపేయాలనేసి ఆలోచించుకొని ముందుకొస్తుంటే అప్పుడు రాముడు ఇంకా బాణంతో ఆమె యొక్క గుండెల్లో ఆ బాణం తగిలి ఆమె చనిపోయిందనమాట పడి అక్కడ. సో ఈ విధంగా అక్కడ తాటక మృతి చెంది చనిపోగానే అందరూ పైనుంచి దేవతలు ఇంకా రకరకాల అందరూ కూడా దేవతలు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శభాష్ చాలా మంచి పని చేశావు రాముడిని మెచ్చుకున్నారు. అలాగే ఇంద్రుడు మిగతా వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుడికి అన్నారనమాట, మీరు చాలా మంచి పని చేశారు, మెచ్చుకున్నారు విశ్వామిత్రుడిని రాముడిని లక్ష్మణుడిని. సో మీ అందరికీ చాలా శుభం కలుగు కాక అని కూడా అందరూ ఎంతో ఆశీర్వచనాలు శుభవచనాలు పలికారనమాట. సో ఇలా అందరూ దేవతలు ఎంతో ఆనందంతో ఈ యొక్క రాక్షసి చనిపోయిందని వ్యక్తం చేశారనమాట. దాని తర్వాత వాళ్ళు అన్నారు దేవతలు విశ్వామిత్రుడికి, ఓ విశ్వామిత్ర నీ దగ్గర ఎన్నో మంచి అస్త్రాలు ఉన్నాయి, దివ్యాస్త్రాలు. ఆ దివ్యాస్త్రాలు ప్రజాపతి కృషాశ్వ ఆయన యొక్క సంతానం, అంటే వాళ్ళందరూ ఈ దివ్యాస్త్రాల ప్రతినిధి. అంటే ఒక్కొక్క దివ్యాస్త్రము ఒక దేవత ఒక డీటీ ఉంటారన్నమాట, ఒక్కొక్క దివ్యాస్త్రానికి ఒక దేవత కానీ ఒక వ్యక్తి దాన్ని అధిష్ట దేవత ఉంటారు ఒక్కొక్క అస్త్రానికి దివ్యాస్త్రానికి. సో అలా ఒక దేవత అయిన ప్రజాపతి కృషాశ్వ వారి యొక్క పుత్రులు వాళ్ళందరూ కూడా ఎన్నో దివ్యాస్త్రాలకి అధిపతులు. సో అవన్నీ దివ్యాస్త్రాలని మీరు వెంటనే ఈ యొక్క రాముడికి ఇచ్చేయండి, ఈయన సరైన యోగ్య వ్యక్తుడు అనేసి విశ్వామిత్రుడికి సలహా కూడా ఇచ్చారనమాట. ఇచ్చేసి అక్కడి నుంచి ఇంకా సెలవు తీసుకున్నారు దేవతలందరూ. ఇవన్నీ విన్న తర్వాత విశ్వామిత్రుడు ఎంతో ప్రసన్నుడయ్యి ఆ తాటకను వధించినందుకు రాముడి పట్ల ఎంతో ప్రసన్నుడయ్యి రాముడి యొక్క శిరస్సుని ఆయన వాసన పీల్చుకున్నాడంట. పీల్చుకొని సో మనం ఈరోజు ఇక్కడే రాత్రి ఇక్కడే ఉండి మళ్ళీ పొద్దున్న ఇక్కడ నుంచి మనం ఇక్కడే రెస్ట్ విశ్రాంతి తీసుకొని పొద్దున్న లేచిన తర్వాత ఇక్కడ నుంచి మన ఆశ్రమానికి వెళ్దాము అని ఇప్పుడు విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమానికి బయలుదేరుతున్నారు అనమాట నెక్స్ట్. సో ఈ విధంగా విన్న తర్వాత ఇంకా రాత్రికి అక్కడే వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారనమాట. ఆ క్షణాన్ని, ఏ క్షణాన్ని అయితే తాటక చనిపోయిందో ఆ క్షణమే అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోయిందనమాట. ఇప్పటివరకు ఎంతో భయంకరంగా భయంకరమైన శబ్దాలతో భయంకరమైన ఆ యొక్క సరౌండింగ్స్ వాతావరణం అనేది ఉండాలన్నమాట. ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళకి భయం వేసేది. అలాంటి వాతావరణం ఇప్పుడు ఎంతో మనోహరంగా మారిపోయిందనమాట. మంచిగా మంచి మంచి చెట్లు, పువ్వులు, పక్షులు అన్ని రకరకాలుగా మంచి సువాసన, మంచి శబ్దాలు చేస్తున్నాయన్నమాట. చంపక, అశోక, ఇలా పద్మ పువ్వు, మల్లికా పువ్వులు అన్నీ కూడా విరుపుస్తున్నాయి అన్నమాట. సో అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఎంతో బాగా అయిపోయింది అనమాట. ఇంకా అలాగే అమిగతా అక్కడ ఉన్న మామిడి చెట్టు, పనస చెట్టు, ఇలా కొబ్బరి చెట్లు అక్కడ అన్నీ కూడా ఎంతో బాగా ఇప్పుడు వికసించి అవి ఎంతో మంచి వాతావరణాన్ని సృష్టించాయంట. కుబేర యొక్క చైత్రరథ అనే ఒక వనం, నందనవనం లాగా మంచి వాతావరణాన్ని సృష్టించాయంట. సో వెంటనే ఇంకా నెక్స్ట్ రోజు పొద్దున్న లేచిన తర్వాత, వెంటనే లేచిన తర్వాత అప్పుడు ఇప్పుడు మనం చూస్తాము విశ్వామిత్రమని ఇప్పుడు రాముడికి చెప్తాడనమాట. నీ యొక్క ఈ యొక్క సామర్థ్యం, నీ యొక్క ఈ తాటకను వధించావని ఆదేశానుసారంగా నీకు అన్ని యోగ్యతలు ఉన్నాయి. నీ వల్ల, నీ పట్ల నేను ఎంతో ప్రసన్నుణ్ణి. అందుకనే నేను నీకు ఇప్పుడు కొన్ని దివ్యాస్త్రాలను ఇస్తాను, ఏవైతే మనకు దేవతలు చెప్పారో ఇవ్వమనేసి సలహా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మన విశ్వామిత్రుడి దగ్గర ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయన్నమాట. సో అన్నీ ఇప్పుడు ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యాడనమాట రాముడికి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నేను నీకు ఇలాంటి దివ్యాస్త్రాలు ఇస్తానంటే ఈ దివ్యాస్త్రాల ద్వారా నువ్వు నీ యొక్క ఏ శత్రువులనైనా ఎదిరించవచ్చు. వాళ్ళు ఎంత దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు, పాములు ఎవరైనా సరే మీ యుద్ధంలో వాళ్ళని ఎదిరించి నువ్వు విజయం సాధించవచ్చు. అంత దివ్యాస్త్రాలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు నేను మీకు ఇలాంటి దివ్యాస్త్రాలు అన్నీ ఇస్తాను, దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ఐంద్ర విపన్. సో ఇలా ఐంద్రాస్త్ర, ఇంకా అంతేకాకుండా ఇప్పుడు చాలా పేర్లు ఉన్నాయండి. ఇక్కడ ఈ చాప్టర్ అంతా పేర్లు ఉన్నాయి. అంటే చెప్పాలంటే శ్లోకాలు ఎన్నో దివ్యాస్త్రాలు ఇస్తారనమాట. పేర్లు చదువుతాను, మీరు ఒకసారి చూసుకోండి అంతే. వజ్ర అస్త్రం, శైవ అస్త్రం, అలాగే బ్రహ్మశిరాస్త్రం, ఐశిక అస్త్రం, ఇలా ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. మోదకి, షికారి అనే రెండు ఇది గదలు, అలాగే అంటే చక్ర వెపన్స్ ఇచ్చారు. లైక్ ముందు చక్రాల గురించి చర్చించాను, ఇప్పుడు గదలు కూడా ఇచ్చారు. అలాగే దీని తర్వాత ఇంకా సూక్ష్మశాని, అర్ధశాని, పినాకి, నారాయణ, రకరకాల అస్త్రాలు అన్నీ కూడా ఇచ్చారన్నమాట. అలాగే ఇంకా రకరకాల పాశాలు, ధర్మపాశం, వరుణ పాశం, అగ్నిపాశం, వాయు అస్త్రం, అగ్నిస్త్రం, ఇలా ఎన్నో రకరకాల అస్త్రాలు, పాశాలు, చక్రాలు, ఇంకా ఖడ్గాలు కూడా ఇస్తారన్నమాట. విద్యాధరాలు అందరికన్నా ఒక వజ్రం లాంటి ఖడ్గం, నందన అనే ఖడ్గాన్ని. సో ఇలాంటి అన్ని రకాల అస్త్రాలని రెండు శక్తి వెపన్స్, విష్ణు శక్తి, రుద్రశక్తి, అలాగే కంకాల, ముసల, కాపాల, కంకణ, ఇవి పెద్ద పెద్ద అసురులు యూస్ ఉపయోగించే అస్త్రాలు, అవన్నీ కూడా ఇస్తున్నా. అంటే దేవతలు, అసురులు, దానవులు ఎవరెవరో ఉపయోగించే ఎంతో గొప్ప అస్త్రాలన్నీ కూడా ఇక్కడ మనకి విశ్వామిత్రముని రాముడికి అందజేస్తున్నాడు అన్నమాట. అలాగే గంధర్వుల యొక్క అస్త్రాలు అంటే అన్ని దేవతలు, ఇప్పుడు విద్యాధరుల యొక్క అస్త్రం అదే మన స్వోర్డ్, కత్తి అది ఇచ్చారు. అలాగే ఇప్పుడు గంధర్వులు యూజ్ చేసే అస్త్రాలు, ప్రసావాపన, ప్రసమమ, మానవ, సూర్య, దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, మదన. సో ఇవన్నీ రకరకాల అస్త్రాలు అన్నమాట. ఒక్కొక్క అస్త్రం ద్వారా అది ఒక్కొక్క పరిస్థితిని, ఒక్కొక్క రకంగా ప్రయోగాన్ని, అంటే ఒక్కొక్క రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. లైక్ విలాపన అంటే అది ఎవరి మీద అయితే ప్రయోగిస్తే వాళ్ళు విలపిస్తూ ఉంటారంట, ఏడుస్తూ ఉంటారన్నమాట అస్త్రం వాళ్ళ మీద ప్రయోగిస్తే. అలాగే మదన అంటే వాళ్ళ యొక్క కామవాసాన్ని జాగృతం చేస్తుంది అన్నమాట ఆ యొక్క అస్త్రం ప్రయోగిస్తే. సో అలా రకరకాల అస్త్రాలు ఉన్నాయన్నమాట. అవే కాకుండా పిశాచార మోహన అనే అస్త్రం పిశాచాల కోసం, అంటే రకరకాల వాటి కోసం రకరకాల అస్త్రాలు, రకరకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ. అలాగే తామస, సుమన, సంబర్త, మౌసాల, మాయాధర, తేజప్రభ. సో తేజప్రభ అనే అస్త్రాన్ని వేస్తే ముందు ఎదుటిన్న వ్యక్తి ఎవరిపైనైతే ఆ అస్త్రాన్ని ప్రయోగించారు, ఆ అస్త్రం ఆ ప్రభావం అంటే అతని తేజస్సు అనేది కోల్పోతాడు అన్నమాట. అలా శిరీష, త్వష్ట, సారీ శిశిర, శిశిర, త్వష్ట, దారుణ, సీతేషు, మానవ, ఇలా ఎన్నో రకరకాల పేర్లు ఉన్నాయి. నాకు కూడా అన్ని పేర్లు, అన్ని అస్త్రాల యొక్క వివరాలు నాకు తెలియదు, కానీ పేర్లు అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ అస్త్రాల పేర్లు చెప్పారు. దాని తర్వాత తూర్పు వైపు కూర్చొని అక్కడ ఆయన్ని ఆయన శుద్ధపరచుకొని విశ్వామిత్రముని ఎంతో ఆనందంతో ఇవన్నీ అస్త్రాలని కావాల్సిన మంత్రాలని రాముడికి ఇచ్చేశాడనమాట. ఎన్ని అస్త్రాలు ఇచ్చారంటే రాముడికి ఒక్క ఇప్పుడు ఏంటంటే ఏ ఒక్క దేవత కూడా ఇన్ని అస్త్రాలు వాళ్ళ దగ్గర లేవు, అంటే ప్రతి ఒక్క దేవత దగ్గర ఏదో ఒక అస్త్రం ఉంటుందన్నమాట. కానీ అన్ని అస్త్రాలు ఏ ఒక్క దేవత దగ్గర కూడా లేవు. అలాంటి అన్ని అస్త్రాలు రాముడి దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక దేవతల దగ్గర ఉన్న అస్త్రాల కన్నా కూడా రాముడి దగ్గర ఇంకా ఎక్కువ దివ్యాస్త్రాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో అన్ని దివ్యాస్త్రాలు ఇక్కడ విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చాడనమాట. సో దాని తర్వాత ఈ విశ్వామిత్రుడు పిలపగానే ఆ అస్త్రాల అన్ని ఆ మంత్రాల ద్వారా రాముడి ముందు ప్రత్యక్షమయ్యాయి. రాముడి ముందు ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళందరూ కూడా చేతులు జోడించుకొని రాముడి ముందు నించున్నారనమాట. మేము మీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాము, మీరు ఏ చెప్తే అది మేము చేస్తాము, మేము ఇప్పుడు మీ యొక్క ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ అస్త్రాలన్నీ కూడా చేతులు జోడించుకొని రాముడి ముందు నించున్నాయంట. ఇప్పుడు అంటే ఈ అస్త్రాలన్నీ కూడా చెప్పాం కదా, ఒక్కొక్క అధిష్ట దేవత ఉంటాడు ఆ అస్త్రాన్ని నడిపించి ఆ దేవత. సో అప్పుడు వెంటనే రాముడు వాళ్ళ యొక్క అందరి నమస్కారాన్ని స్వీకరించి ఏమన్నారంటే వాటన్నింటిని స్పర్శించి చేతితో ఆయన అన్నారు, నా యొక్క మనసుని మీరు అనుసరించండి. మనసామే భవిష్యాధ్వం, అంటే నేను భవిష్యత్తులో ఎప్పుడు నేను తలుచుకుంటే నా మనస్సులో వెంటనే మీరు అప్పుడు ప్రత్యక్షం అవ్వండి. అలా నా మనస్సు యొక్క ఆలోచన యొక్క ఆదేశాన్ని మీరు పాటించాలి. సో ఇవన్నీ దివ్యాస్త్రాలు అన్నమాట. సో మనకి ముందు కూడా ఒకసారి రూపాయల వరకు చెప్తారు కదా ఈ దివ్యాస్త్రాలు అనేవి ఏంటంటే. ఇప్పుడు ఇలాంటి దివ్యాస్త్రాల యొక్క జ్ఞానం అనేది మన ఆధునిక శాస్త్రవేత్తలకు కానీ ఆధునిక యోధులకు కానీ దీని గురించి ఏం తెలియదు. అంటే వాళ్ళకి కొన్ని న్యూక్లియర్ బాంబ్స్, కొన్ని రకాల అస్త్రాల గురించి తెలుసు, అటామ్ బాంబు, న్యూక్లియర్ బాంబు ఇటువంటివి. కానీ అవన్నీ కూడా మనకి ప్రభుపాల ద్వారా అంటారు అన్ని అగ్నికి సంబంధించిన అస్త్రాలే. కానీ ఇక్కడ ఇంకా ఓన్లీ అగ్నికే కాకుండా వాయువు, ఇంకా గాలి, అంటే వాయువు ఇంకా వేరే రకరకాల సూక్ష్మ తత్వాలతో కూడా తయారైన అస్త్రాలు ఉన్నాయి. మరియు ఈ అస్త్రాలన్నీ కూడా ఎంతో ప్రతి అస్త్రాన్ని ఒక దేవత, అధిష్ట దేవత ఉంటారు. అంతేకాకుండా ఈ అస్త్రాలన్నీ కూడా మంత్రాల ఉచ్చారణ ద్వారా అవన్నీ ప్రత్యక్షమవుతాయి. మనస్సు, మైండ్, మన మనస్సుతో ఆ మంత్రాల్ని మనము ఆజ్ఞ వాటికి ఆజ్ఞ ఇవ్వచ్చు, వాటిని పిలవచ్చు, ఆ మంత్రాలు చదివి మనస్సు ద్వారా వాటిని మనం ముందుకు తెచ్చుకోవచ్చు. అలాగే మన మనస్సు ద్వారా అస్త్రాల్ని మంత్రాల ద్వారా ప్రయోగించవచ్చు. సో ఇవి చాలా విశేషమైన దివ్యాస్త్రాలు అన్నమాట. సో ఇవన్నీ అస్త్రాలు ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆ అస్త్రాలన్నీ కూడా తిరిగి సెలవు తీసుకొని వెళ్ళిపోయే ముందు ఆ సమయంలో అప్పుడు రాముడు అడుగుతున్నాడు అన్నమాట విశ్వామిత్రుడిని, మీరు నాకు ఈ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మంత్రాలు ఇచ్చేశారు, అస్త్రాలన్నీ నాకు ఇచ్చేశారు. కానీ మనము ఈ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత మళ్ళీ దీన్ని నేను వెనక్కి తీసుకోవాలంటే మరి దానికి కావాల్సిన మంత్రాలు కూడా మీరు నాకు తెలియచేయండి, ఇవ్వండి అని ఇప్పుడు కోరుతున్నాడు అన్నమాట. ఈ మంత్రాన్ని విత్డ్రా చేసుకోవడానికి మళ్ళీ ఏమంటాం మన విత్డ్రాని తిరిగి వెనక్కి మన అస్త్రాలు ఏవైతే ప్రయోగించాం వాటి వెనక్కి తెప్పించుకోవాలి మళ్ళీ. అంటే దానికి మరి ఏం మంత్రాలో అవి కూడా నాకు ఇవ్వండి అని. సో ఇలాంటివన్నీ మరి ఒకసారి అస్త్రం వదిలిన తర్వాత వెనక్కి తెచ్చుకోవడం అనేది మన ఆధునిక శాస్త్రవేత్తలకు కానీ యోధులకు కానీ అసలు ఐడియానే లేదు, అలాంటి అవగాహనే లేదు. కానీ ఇక్కడ విశ్వామిత్రముని ఇలా విని, రాముడి యొక్క కోరిక విని తప్పకుండా అనేసి ఆయన దానికి కావాల్సిన మంత్రాన్ని కూడా ఇప్పుడు ఇస్తాడనమాట. అవి ఏంటంటే సత్యవాన్, సత్యకీర్తి, దృష్ట, రభస, ప్రతిహారత, ప్రావణముఖ, ఆవాన్ముఖ, లక్షాక్ష, వశంస, ఇలా చాలా ఉన్నాయండి పేర్లు. సో ఇవన్నీ మంత్రాలు ఆయనకి ఇస్తాడనమాట. దీని ద్వారా వాళ్ళు రాముడు అవన్నీ అస్త్రాన్ని వెనక్కి కూడా మళ్ళీ తిరిగి సంహరించుకోవచ్చు. సంహారం, సంహరించుకునే పద్ధతి, దానికి మంత్రాలు అన్నమాట. సో ఈ విధంగా అవన్నిటిని కూడా రాముడు విశ్వామిత్రుడి ద్వారా స్వీకరించాడనమాట. ఈ కృషశ్వ నుంచి ప్రజాపతి కృషశ్వ యొక్క సంతానం అంటే పుత్రుల యొక్క ఈ అస్త్రాలన్నీ. సో అస్త్రాలు కూడా ఎంతో, అవన్నీ కూడా చూడడానికి కూడా అస్త్రాలు వచ్చాయి కదా, ముందు ప్రత్యక్షమే కదా. వాళ్ళ శరీరాలు కూడా సాక్షాత్తుగా రాముడు దర్శనం చేసుకోగలిగాడంట. అవన్నీ కూడా ఎంతో ప్రశంసనీయంగా, ఇంత వెలుగునిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయంట, ఎంతో ఆనందంతో ఉన్నాయంట రాముడి ముందు నించున్నాయి. కొన్ని ఏమో నల్లగా ఉన్నాయంట బొగ్గులాగా, కొన్ని ఏమో పొగలాగా ఉన్నాయంట, కొన్ని ఏమో చంద్రుడిలాగా, కొన్ని సూర్యుడిలాగా, అవన్నీ కూడా. కానీ అన్ని అస్త్రాలు కూడా చేతులు జోడించుకొని నించున్నాయంట రాముడి ముందు. సో మళ్ళీ రాముడు ఇవన్నీ కూడా ఏ అస్త్రాలు అయితే సంహరించుకునే మంత్రాల ద్వారా వచ్చే అస్త్రాలు కూడా రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలి మిమ్మల్ని మాకు ఆగ్నివ్వండి అని రాముడిని అడిగితే మళ్ళీ రాముడు అదే విధంగా మానస కార్యకాలేషు, సో నాకు అవసరం ఉన్నప్పుడు సమయానికి నేను నా మనస్సు ద్వారా మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీరు ప్రత్యక్షం అవ్వండి, అప్పుడు నాకు సహాయపడండి అని చెప్పగానే అవన్నీ కూడా రాముడికి ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి రాముడి దగ్గర నుంచి ఇంకా సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా రాముడు అన్ని అస్త్రాలు, అన్ని దివ్యాస్త్రాలని విశ్వామిత్రుడి నుంచి అతనికి వచ్చిన తర్వాత ఇవన్నీ దివ్యాస్త్రాలు ఏవైతే ఆయనకు దక్కాయి ఇప్పటివరకు అవన్నీ కూడా ఆయన లక్ష్మణుడికి రాముడు ఇచ్చాడనమాట. ఎంతో ప్రసన్నుడై లక్ష్మణుడి పట్ల ఆయన లక్ష్మణుడికి కూడా ఇవన్నీ అస్త్రాలు ఏవైతే ఆయనకు దక్కాయో అన్నీ కూడా లక్ష్మణుడికి ఇచ్చేశాడు. సో ఇప్పుడు అంటే రాముడి దగ్గర కూడా ఉన్నాయి, అంటే ఆయనకు కూడా మంత్రోపదేశం చేశాడు, అంటే ఆయనకు కూడా మంత్రాలు చెప్పేశారు. లక్ష్మణుడు కూడా మంత్రాల ద్వారా ఆ యొక్క అస్త్రాలని పిలవచ్చు అన్నమాట మనస్సు ద్వారా. సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ఆ అస్త్రాలని స్వీకరించారు, ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఈ తాటక ఉన్న ఈ అడవిని దాటేశారు. ఇప్పుడు నెక్స్ట్ ముందు ఇంకొక ఆశ్రమానికి వెళ్తా, అంటే ఒక మంచి సుందర ప్రదేశానికి వెళ్తున్నారు అన్నమాట. ఆ ప్రదేశాన్ని చూసే ఎంతో మనోహరంగా ఉంది, ఎంతో ఆనందాన్ని మనసుకి ప్రసాదించే విధమైన ఆశ్రమం ఏంటి ఇది, ఎవరి ఆశ్రమం అని ఇక్కడ రాముడు అడుగుతాడనమాట. ఎవరిని? విశ్వామిత్రుడిని. ఇప్పుడు వాళ్ళు కొత్త ఆశ్రమం వచ్చారనమాట. అంటే ఆ వాతావరణాన్ని చూసే ఇదొక సాధారణ అడవి కాదు, ఇదొక మంచి ఆశ్రమం అయి ఉంటుందనేసి గ్రహించి రాముడు విశ్వామిత్రమునికి అడిగాడంట, ఈ ఆశ్రమం ఏంటి, ఎంత బాగా ఇక్కడ ఉంది, ఎంతో మంచి. ఆ తాటక ఉన్న అడవికి వెళ్ళినప్పుడు మా యొక్క రోమాలన్నీ కూడా నించున్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఎంతో మనోహరంగా ఉంది, మనస్సుకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించేసే విధంగా ఈ యొక్క వాతావరణం ఉంది. ఇక్కడ ఎవరిది ఆశ్రమం, ఈ యొక్క ఆశ్రమం యొక్క విశేషత ఏంటి చెప్పండి అని. సో అంతేకాకుండా మీరు నాకు తీసుకొచ్చారు నన్ను, మీ యొక్క యజ్ఞాలు ఎక్కడో చేస్తానని మీ ఆశ్రమంలో. సో మరి మీరు చెప్పండి నాకు, మీరు ఏ రాక్షసుల్ని వధించాలో ఇప్పుడు అన్ని దివ్యాస్త్రాలు కూడా మీరు నాకు ఇచ్చేశారు కనుక ఎవరైతే బ్రాహ్మణుల్ని సాధువుల్ని హింసిస్తున్న రాక్షసులు పిశాచులు అన్నింటినీ కూడా ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలు చేసే రకమైన ఏ రకమైన దుష్టులైనా సరే వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను, మీ యొక్క యజ్ఞాన్ని నేను తప్పకుండా రక్షిస్తాను, సో ఆ రాక్షసుని నేను వధిస్తాను, సో నాకు ఈ ఆశ్రమం గురించి చెప్పండి, అలాగే తర్వాత మీ యజ్ఞం కూడా రక్షిస్తాను కనుక ఎవరో రాక్షసుని చంపేది చంపవలసింది ఎలా అనేది కూడా మనకు తెలియజేయండి అని ఇప్పుడు రాముడు విశ్వామిత్రుడు చెప్తాడనమాట. ఇప్పుడు ఈ యొక్క ఆశ్రమం ఏంటి అంటే ఆ విశేషత ఏంటనేది ఇప్పుడు విశ్వామిత్రుని చెప్తాడనమాట. ఎలాగైతే రాముడు అప్పుడు అడిగాడు ప్రశ్న, ఈ యొక్క ఆశ్రమం ఎవరు ఎక్కడ ఏంటి దీని విశేషత, సో ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది, సో దీనికి కూడా ఒక చరిత్ర ఉంటుంది అన్నమాట. సో ఈ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం, సిద్ధాశ్రమం. సో ఇప్పుడు విశ్వామిత్రుని చెప్తున్నాడు అనమాట ఏమని, ఓ రామా ఇక్కడ ఒకప్పుడు విష్ణువు స్వయంగా తపస్సు చేశాడు, ఎంతో ఘోరమైన కఠోరమైన తపస్సులు ఎన్నో సంవత్సరాలు చేశాడు, తద్వారా ఆయన అలా ఎన్నో సంవత్సరాలు చేసి దాని తర్వాత ఇక్కడ ఈ యొక్క ఆశ్రమం ఆయన అలా ఎన్నో తపస్సులు చేసిన కారణంగా ఈ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమంగా దీనికి పేరు వచ్చింది. సో మరి అలా ఎంతో కఠోర తపస్సులు చేసి ఎన్నో ఫలితాలని విష్ణువు పొందాడు, తద్వారా ఈ యొక్క ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం వచ్చింది అని అంటారు. సో మరి విష్ణువుకి ఆ తపస్సులు చేసే అవసరం ఏం లేదు, కానీ భగవంతుడు కూడా ఒక ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి ఎలాగైతే భద్రికాశ్రమంలో కూడా నరనారాయణ ఋషుల రూపంలో ఆయన తపస్సు చేస్తాడో ఇక్కడ కూడా ఒకప్పుడు చేశాడంట తపస్సు. దాని తర్వాత ఈ తపస్సు చేసిన తర్వాత దాని స్వలస్వరూపంగా ఆయన వచ్చే జన్మలో అంటే నెక్స్ట్ అవతారం తీసుకున్నాడు. ఏంది అంటే అది వామనవతారం. అంటే వామనవతారానికన్నా ముందు ఇక్కడ విష్ణువు ఈ యొక్క సిద్ధాశ్రమంలోనే తపస్సులు చేశారు, తద్వారానే ఆయన తర్వాత వామన అవతారంగా ప్రకటించాడు, అంటే ఆయన నెక్స్ట్ వామనవతారాన్ని గ్రహించాడు అని ఇక్కడ చెప్తారనమాట. సో ఈ స్టోరీ వచ్చేసి మీకు తెలిసింది అనుకుంటాను, మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది ఈ యొక్క కథనం. సో శ్రీమద్ భాగవతంలో మనకి ఎలా 8 స్కందంలో కూడా వస్తుంది, సో అదే స్టోరీ ఇక్కడ కూడా ఉంది కొద్దిగా, కానీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్ కూడా ఉంది. సో మరి అసలు వామన అవతారం రాకుండా ముందు కూడా మనకు తెలిసిందే బలి మహారాజు ఏం చేస్తాడు. బలి మహారాజు అంటే ఆయన ప్రహ్లాద పుత్రుడైన విరోచనుడి యొక్క పుత్రుడు బలి మహారాజు, అంటే ప్రహ్లాద మహారాజు యొక్క మనమడు. సో ఈ బలి మహారాజు భగవంతుడి యొక్క భక్తుడే, విష్ణువుని ఆరాధిస్తాడు, అది మనం తర్వాత కూడా మళ్ళీ చూస్తాము. సో ఆయన ముల్లోకాల్ని ఆక్రమించేశాడు, దేవతల లోకమైన స్వర్గాన్ని కూడా ఆక్రమించేశాడు. సో అక్కడి నుంచి అందరు ఇప్పుడు దేవతలందరూ ఇంద్రుడితో సహా స్వర్గాన్ని వదిలి ఎక్కడో దాక్కుని ఉంటున్నారన్నమాట. సో బలి మహారాజు అక్కడి నుంచి మొత్తం ఇప్పుడు ముల్లోకాల్ని పాలిస్తున్నాడు, ఆయన యొక్క అధీనంలో ఉన్నాయి బలి మహారాజు యొక్క అధీనంలో. అలాంటి సమయంలో ఈ విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్నాడు, మరియు ఈ విధంగా ఆ సమయంలో ఇంద్ర అగ్ని ఇంకా మిగతా అందరు దేవతలు కూడా ఇక్కడికి వచ్చారంట. ఈ యొక్క సిద్ధాశ్రమంలో ఎక్కడైతే విష్ణు తపస్సు చేస్తున్నాడో అక్కడికి వచ్చి వాళ్ళు ఇలా కోరుకున్నారంట. ఆ విరోచన పుత్రుడైన బలి ఇప్పుడు ముల్లోకాలను ఆక్రమించుకున్నాడు, ఆయన ఇప్పుడు ఒక మంచి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఎంత మంచి గొప్ప యజ్ఞం చేస్తున్నాడంటే ఆ యజ్ఞం పూర్తయ్యే కన్నా ముందు తప్పకుండా మీరు మా యొక్క ఈ యొక్క కోరికను నెరవేర్చండి, ఈ యజ్ఞం కంప్లీట్ అయ్యే కన్నా ముందే. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞం పూర్తయి చేశాడనుకో ఈ యొక్క బలి మహారాజు పూర్తి చేస్తే ఆయనకి ఇంకా ఎంతో శక్తిశాలి అయిపోతాడు. ఇప్పటికే ఆయన శక్తిశాలి, ఎంతో మమ్మల్ని ఆల్రెడీ తరిమేశాడు, అంటే మేము పారిపోవాల్సి వచ్చింది మా స్వర్గాన్ని నుంచే. ఆయన ఆల్రెడీ స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు, ఇంకా ఈ యజ్ఞం కూడా ఆయన చేసేస్తే ఇంకా శక్తివంతుడైపోతాడు, కనుక మనం ఇంకా మనకు ఛాన్సే ఉండదు. కనుక మీరు ఇది ఇప్పుడు మా ఉన్న కష్టాల పరిస్థితిలో ఉన్నాం మేము, సో మమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటాం మమ్మల్ని ఆదుకోమని. సో ఇప్పుడు మా యొక్క లక్ష్యం ఏంటో ఎలాగైనా సరే మళ్ళీ మాకు మా తిరిగి మా స్వర్గం మాకు దక్కాలి, మా యొక్క సేవ అనేది మేము చేయాలి మళ్ళీ. సో మీరు ఇచ్చిందే మాకు ఆ సేవ, కనుక ఇప్పుడు ఇది మీ కర్తవ్యం, ఇది మంచి అవకాశం అని మేము చెప్తున్నాం మీకు. ఎందుకంటే ఈ బలి మహారాజు ఈ యొక్క యజ్ఞం జరిగే సమయంలో ఎవరైనా అక్కడికి వచ్చి, ఏ బ్రాహ్మణుడైనా ఎవరైనా వచ్చి ఆ బ్రాహ్మణుడి అక్కడ ఆయన ఏది అడిగితే ఆయన కాదనకుండా తప్పకుండా వారికి ఆ వరాన్ని కానీ ఆయన ఏది దానం కానీ ఇచ్చేస్తాడు. అందుకని ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని తప్పకుండా మీరు బలి మహారాజు యజ్ఞం పూర్తి కాకుండా దానికన్నా ముందే మా యొక్క ఈ కార్యాన్ని నెరవేర్చండి. ఇప్పుడు బలి మహారాజు చేసే ఆ యజ్ఞం ఏంటంటే చాలా స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా కర్మకాండ యజ్ఞాలు ఉంటాయి చాలా రకరకాల యజ్ఞాలు, అందులో మరి దేవతల్ని ప్రసన్నం చేసుకుంటారంట ప్రతి ఒక్క దేవతను, లాస్ట్కి విష్ణువుని కూడా ప్రసన్నం చేస్తారు. అందరికి మంత్రాలు చదువుతారు, అందరినీ ఆహ్వానిస్తారు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ప్రసన్నులయ్యి ఈ యొక్క యజ్ఞానికి వాళ్ళు వచ్చి వారి యొక్క షేర్ తీసుకుంటారన్నమాట యజ్ఞాన్ని. కానీ ఇప్పుడు మరి ఇక్కడ బలి మహారాజు దేవతలకు అగెన్స్ట్గా ఉన్నాడు కదా, సో మరి ఆయన ఎలా చేస్తాడంటే ఆయన అన్ని దేవతలకు ఏం చేయలేదు, ఆయన డైరెక్ట్గా భగవంతుడు యొక్క భక్తుడు కనుక బలి మహారాజు ఆయన చేసే యజ్ఞం డైరెక్ట్గా విష్ణువుకు మాత్రమే అన్నమాట. సో విష్ణువుని ప్రసన్నం చేయడానికి అంటే విష్ణువు కోసమే ఆయన యజ్ఞం చేస్తున్నాడు అన్నమాట ఈ యజ్ఞంలో. సో అందుకని ఇప్పుడు విష్ణువు అంటే ఆయన వెళ్ళినప్పుడు ఆ యజ్ఞం ఫలిస్తుంది ఎలాగైనా. సో అందుకనే ఇక్కడ దేవతలు ఉంటారన్నమాట, మీరు ఇక్కడే తపస్సు చేస్తున్నారు, సో మీరు అక్కడ యజ్ఞం పూర్తయి మీరు వెళ్ళే కన్నా ముందే మా యొక్క ఈ కార్యాన్ని పూర్తి చేయండు. ఎలాగా అంటే మీరు ఈ వామన అవతారాన్ని దాల్చి మీరు అక్కడ వెళ్ళి ఈ కార్యాన్ని నెరవేర్చాలి అని. సో ఈ విధంగా దేవతలు యొక్క మేలు కోరి ఇప్పుడు అక్కడ బలి మహారాజు కూడా విష్ణువు యొక్క భక్తుడే, దేవతలందరూ కూడా విష్ణు భక్తులే. కానీ ఇప్పుడు బలి మహారాజు దేవతలకు విరుద్ధంగా వాళ్ళకు అంటే వాళ్ళు ఒక భక్తులకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. అలాగని ఇప్పుడు మరి ఆ యొక్క విరోధాన్ని తొలగించాలి, దానికి ఒక పరిష్కార మార్గాన్ని ఇప్పుడు వామన దేవుడు చేస్తాడంట భగవంతుడు విష్ణువు. సో అదే సమయంలో అక్కడ ఏం జరిగిందంటే ఇంకొక విషయం ఏంటంటే కశ్యప ముని కూడా అతిథితో సహా ఎంతో 1000 దేవతా సంవత్సరాలు ఆయన కూడా కఠోర తపస్సు చేస్తారంట ఇక్కడ. ఎందుకంటే అక్కడ విష్ణు అదృశ్య రూపంలో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు, అది తెలుసు కశ్యప మునికి. ఆయన ఆశ్రమం అంటే ఈ యొక్క ప్రదేశంలోనే విష్ణు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అనేసి ఆయన కూడా ఎంతో ఘోర తపస్సు చేశాడు. అప్పుడు ఆయన తపస్సు ముగిసింది. సో ఆయన 1000 దేవతా సంవత్సరాలు ఎంతో అదితిదేవి ఆయన కశ్యప ముని యొక్క భార్య పత్ని. దాని తర్వాత తపస్సు ఆయన పూర్తయిన తర్వాత విష్ణు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఇంకా ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వెంటనే ఈ దేవతలు కూడా ప్రత్యక్షమై అక్కడ కోరుకున్నారు మీరు ఈ పని చేయండి అని. సో కశ్యప ముని కూడా అదే కోరుకుంటారన్నమాట. సో కానీ దానికన్నా ముందు ఆయన విష్ణువుని ఎంతో బాగా ప్రార్థిస్తాడు, గుణగానం చేస్తాడు, భగవంతుడిగా ఆయన ఆరాధిస్తాడు. దాని తర్వాత మీరు నాకు ఈ వరాన్ని ప్రసాదించండి, తద్వారా ఈ దేవతలు అదితి నా అందరి కోరిక నెరవేరేటట్టుగా మీరు అదితి మరియు నాకు సంతానంగా పుత్రుడి రూపంలో మీరు అవతరించండి, తద్వారా ఈ దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చి ఈ దేవతల ఇంద్రుడి యొక్క తమ్ముడిగా ఉపేంద్రగా మీరు జన్మించి మీరు ఈ దేవతల కార్యాన్ని నెరవేర్చండి అనేసి కోరుకుంటారన్నమాట. అందుకనే భగవద్గీతలో కూడా మనం చూస్తాం కదా మనకి కృష్ణుడు అంటాడు, ఆదిత్యుల్లో నేను వామనాని, ఆదిత్యానాం అహం విష్ణు, సో విష్ణు యొక్క అవతారం ఎవరు ఆదిత్యులు అంటే, ఆదిత్యులు అంటే బేసికలీ అదితి దేవి, అదితి యొక్క పుత్రులు అన్నమాట దేవతలు. సో ఇక్కడ వామన దేవుడు అనమాట, ఆయన విష్ణు ఆయన ఇక్కడ ఆదిత్య పుత్రుడిగా జన్మిస్తాడు కనుక ఆదిత్యగా, వన్ ఆఫ్ ద ఆదిత్యస్, అందులో బెస్ట్ అందరికన్నా శ్రేష్టమైన ఆదిత్యులుగా విష్ణువు నేనే అని చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఆయన ఈ సిద్ధ ఈ యొక్క అంతేకాకుండా ఇక్కడ అప్పుడు కోరుకుంటారనమాట, ఎవరు కశ్యపముని విష్ణువుని కోరుకుంటారు. ఏమని కోరుకుంటారంటే, ఓ దేవాదిదేవుడ విష్ణువు, నా యొక్క ఈరోజు నా యొక్క తపస్సు కూడా ఫలించింది, మీ యొక్క సాక్షాత్కారం కలిగింది, అలాగే మీ యొక్క కృప కలిగింది, ఇప్పుడు మీరు కూడా నాకు ఈ యొక్క వరాన్ని ఇచ్చారు, తద్వారా నా యొక్క ఈ ఫలం అంటే నా యొక్క తపస్సు సిద్ధమైంది కనుక ఈరోజు ఈ యొక్క ఆశ్రమంలో తపస్సు చేసి, అందుకే నీ యొక్క ఆశ్రమం పేరు సిద్ధాశ్రమంగా ఇది ప్రఖ్యాతి చెందాలి, ప్రసిద్ధికెక్కాలి, దానికి కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వండి అంటే సరే అనేసి భగవంతుడు తద్వారా ఈయన వరాలన్నీ తీరుస్తారు కశ్యపముని. సో అదితి కశ్యపమునికి ఇద్దరికి ఆయన ఒక వామన అవతారంగా ఒక పుత్రుడిగా జన్మిస్తాడనమాట. సో చిన్న సాధువులాగా, వామన అంటే డ్వార్ఫ్ అనమాట, పొట్టిగా ఉంటారు. సో అలా చేతిలో అంబ్రెల్లా, ఛత్రి, కమండులు, శిఖ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి వామనుడు ఆ బలి మహారాజు యొక్క యజ్ఞ చేసే స్థలానికి చేరుకున్నాడు అనమాట. చేరుకొని ఆ వామనాధారంలో ఉన్న విష్ణువుని చూసి వెంటనే బలి మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు, ఆయన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. అలాగే ఆయనకు అర్థమైపోయింది, నేను ఆరాధించే ఆ మాధవ విష్ణు భగవంతుడు ఈ రూపంలో నా యొక్క యజ్ఞానికి, నా యజ్ఞంలోకి ఆయన వచ్చాడు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారు. అతను ఎంతో ఆనందంతో ఆయన అంటే ఈయన రావడం ద్వారా మా యొక్క అంటే ఆయనకు వెళ్ళి వామన దేవత అంటాడనమాట బలి మహారాజులా, మీరు ఇక్కడ వచ్చారు, ఇది ఎంతో శుభకరం మాకు, మీరు రావడంతో నా యజ్ఞం ఫలించినట్టే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అదే ముఖ్యమైన ఆనందం కలిగించే విషయం నాకు, ఎందుకంటే మీరు రావడంతో ఇదంతా ఎంతో ఆస్పిషియస్, శుభం, మంగళదాయకంగా మారింది, మా యొక్క ఈ యొక్క యజ్ఞం ఫలించినట్టే. సో అని ఆయన్ను ఆహ్వానిస్తారు, మీకు ఏం కావాలని కోరుకోమని అడుగుతారు. అప్పుడు వామనదేవుడు అడుగుతాడు, మీరు ఎంతో మంచి యజ్ఞం చేస్తున్నారు, చాలా ఆనందం. సో అప్పుడు మళ్ళీ ఇది మన బలి మహారాజు అంటాడు అనమాట, నీకేం కావాలంటే అది ఇస్తాను నేను, నా దగ్గర ఎంతో ధనం ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, రకరకాల ఆభరణాలు ఉన్నాయి, ఎంతో ధాన్యం ఉంది, ధనం ఉంది, భూమి ఉంది, రాష్ట్రం కావాలా, ఊర్లు కావాలా, లేకపోతే మీకు ఏనుగులు కావాలా, ఆవులు కావాలా, గుర్రాలు కావాలా, మీకు రథాలు కావాలా, సైన్యం కావాలా, ఏది కావాలంటే అది కోరుకోండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర ఏది ఉందో అదంతా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారన్నమాట. సో ఇలా చెప్పిన తర్వాత అది విన్నాక సో వామన దేవుడు అంటాడు, నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నాకు నా మెజర్మెంట్ ప్రకారం, నా కొలత ప్రకారం నాకు మూడు పాదాల స్థలం కావాలి, 3 స్టెప్స్, నా 3 స్టెప్స్ 3 పాదాల భూమి నాకు కావాలి అంట. అని ఎంతో ఆనందంతో బలి మహారాజు స్వీకరించి, సరే మీకు అదే ఆనందాన్ని తృప్తినిస్తే నేను అదే ఇస్తాను మీకు అని అంటాడు అన్నమాట. వెంటనే అలా వామన దేవుడికి ఇలా ఆయన అంగీకరించగానే ఆ విషయాన్ని గ్రహించిన చూసిన అక్కడ శుక్రాచార్యులు ఎంతో వెంటనే అతను వెంటనే ఇలా అన్నాడంటే ఏమని, విరించభవ సక్రాధ్య యోగినశ్చ సురాసురః యమ్నా జానంతి వేదశ్చ సయేషో విష్ణుర్ అవ్యయః. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఈయన ఆ అవ్యయ విష్ణు. అవ్యయ అంటే మిగతా వాళ్ళందరూ దేవతలు, బ్రహ్మ, శివ, ఇంద్ర, ఇంకా ఏ దేవతలు కూడా సరిగ్గా సంపూర్ణంగా అర్థం చేసుకోలేని అవ్యయ విష్ణు అంటే ఎప్పుడు శాశ్వతంగా అవ్యయ అంటే ఎప్పుడు ఆయన అంతరించిపోవాలి అనమాట. ఎందుకంటే విష్ణువు ఇప్పుడు వేరే దేవతలు అన్ని పొజిషన్స్ అనమాట చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ విష్ణు పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. శాశ్వతమైన వ్యక్తి ఈయన భగవంతుడు. సో ఆయన స్వయంగా వచ్చాడు ఈ వామన రూపంలో, నీకు అర్థం కావట్లేదు అని సో అలా చెప్తుంటేనే అక్కడ అడ్డుకుంటాడనమాట శుక్రాచార్యులు, నువ్వు ఇది ఇలా నువ్వు ఆయనకి వచనం ఇవ్వకు అని అడ్డుకుంటుంటే వెంటనే అక్కడ ఉన్న గరుడదేవుడు చూసి ఈ శుక్రాచార్యుని పట్టుకొని ఒకటి కొట్టాడంట గరుడదేవుడు. ఏంటి ఇలా పనిచేస్తున్నాడు, బలిని అడ్డుకుంటున్నాడు అనేసి. సో ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇందులో. సో దాని తర్వాత బలి మహారాజు తన భార్యతో చర్చించుకున్నాడంట, మనము ఈ యొక్క యజ్ఞం చేసేది ఎందుకు? భగవంతుడు విష్ణువుని సంతృప్తిపరచడానికి. మన యజ్ఞం ఫలించేది ఎప్పుడు? భగవంతుడు విష్ణు వచ్చి మనము మన యొక్క ఈ యొక్క యజ్ఞానికి ప్రసన్నుడై మన భగవంతుడి యొక్క సాక్షాత్కారంగా వస్తే అది మన యజ్ఞ యొక్క ఫలితం. సో ఇక్కడ డైరెక్ట్గా విష్ణువే, ఒకవేళ వామనదేవుడు విష్ణువే అయితే మనకు అందులో ఏమాత్రం నష్టం లేదు, మన యజ్ఞం ఫలించినట్టే. మనం చేసేది ఆ విష్ణువుని సంతృప్తిపరచడానికే కదా. అటువంటిది విష్ణువే స్వయంగా ఒకవేళ వేరే మారువేషంలో వచ్చి మనల్ని యాచిస్తుంటే, ఏదైతే అడుగుతున్నాడో అది మనం ఇచ్చామనుకో, అది మనకు శ్రేయస్కరమే కదా. అది మనం యజ్ఞం ఫలించినట్టే కదా, మనలో మనకు లాస్ ఏముంది? అది మనకు అసలైన విజయం కదా. మనం యజ్ఞం చేయడానికి అసలైన సార్థకం మనం యజ్ఞం చేయడానికి ఫలం. సో అలా ఆలోచించుకొని బలి మహారాజు వెంటనే అక్కడ ఆయన ఈ యజ్ఞం చేయడానికి జలాన్ని స్పర్శించాడనమాట. జలంతో విష్ణువు, అదే వామనదేవుడికి జలాన్ని ఇచ్చి చేతులు కడుక్కోమని, అలాగే దాని తర్వాత శాస్త్రాల అనుసారంగా మీరు మూడు పాదాల భూమిని మీరు స్వీకరించవచ్చు, మీ అనుసారంగా మీ మూడు పాదాల భూమిని స్వీకరించవచ్చు అని చెప్తారనమాట. ఇలా ఎప్పుడైతే చెప్పేశాడో వెంటనే వామనదేవుడు పెద్ద రూపాన్ని తీసుకుంటాడనమాట. పెద్ద రూపాన్ని గ్రహించి మనకు తెలిసిందే, రెండు పాదాలతో ఆయన ముల్లోకాల్ని నాపే అదే కొలిచేసుకుంటాడు. దాని తర్వాత ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలో ఇంకా ఆయన దగ్గర ఏం మిగలలేదు. సో అందుకని ఆయన బందీ చేసేస్తాడు. అప్పుడు బలి మహారాజు మీరు నా తలపైన పెట్టుకొని చెప్తారు. సో ఆ విధంగా సంపూర్ణంగా సమర్పించుకుంటాడు. సో ఈ విధంగా ఇవన్నీ లీలలు జరిగాయి అని చెప్పారనమాట. సో అవన్నిటికి మూలం ఇక్కడే, ఆ లీలక మొత్తం లీలకు జరిగిన మూలం, ఎందుకంటే విష్ణువు కశ్యప ముని అందరు తపస్సులు చేసినదే, తద్వారా ఆ ఫలం వాళ్ళతో దొరికింది దీని ద్వారానే. సో ఇదే సిద్ధాశ్రమం. సో ఈ సిద్ధాశ్రమమే ఇప్పుడు నా ఆశ్రమంగా నేను చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నేనే చూసుకుంటాను, ఇక్కడ నేనే ఈ ఆశ్రమాన్ని సంరక్షించేది. ఇదే నా ఆశ్రమం, సిద్ధాశ్రమే నా ఆశ్రమం. ఎందుకంటే నేను స్వయంగా నేను కూడా విష్ణువు యొక్క భక్తుడిని. అందుకనే వేరే ఆశ్రమాలు కూడా, రుద్రాశ్రమం కూడా ఇంతకుముందు చూసాము, అవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకోలేదు నా ఈ యొక్క యజ్ఞాలు చేయడానికి. నా ఆశ్రమంలో ఈ ఆశ్రమాన్ని, ఈ సిద్ధాశ్రమాన్ని నేను ఎంచుకొని, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు విష్ణువు ఉంటాడని, విష్ణువు ఇక్కడ సొంతంగా తపస్సు చేశాడు, సాదృశ్య రూపంలో ఎప్పుడైనా విష్ణువు ఉంటాడని గ్రహించి, ఇంకా ఈ యొక్క నేను విష్ణు భక్తుని కనుక ఈ యొక్క ఆశ్రమాన్ని నేను ఎంచుకున్నాను అనేసి చెప్తారనమాట. సో ఈ ఆశ్రమము నాదెంతనో అంతే నీది కూడా, సరే మరి లో ప్రవేశిద్దామనేసి ఇప్పుడు సిద్ధాశ్రమంలోకి ప్రవేశిస్తారనమాట వాళ్ళు. ఈ సిద్ధామాశ్రమంకి ప్రవేశించగానే అక్కడ ఉన్న ఋషిమునులు అందరూ కూడా వచ్చి వెంటనే విశ్వామిత్రుని స్వాగతం పలుకుతారు, ఆయన ఆరాధిస్తారు. ఒక పెద్ద బ్రహ్మర్షిని ఎలా ఆదర్శించాలో, ఆరాధించాలో అలా ఆరాధించి దాని తర్వాత వీళ్ళిద్దరిని కూడా చూస్తారు. వీళ్ళిద్దరు అతిథులు వచ్చారు, రామలక్ష్మణులు. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు అతిథి సత్కారం చేస్తారు. దాని తర్వాత కాసేపు వారిని విశ్రాంతి తీసుకోమని చెప్తారు. సో వాళ్ళు ఆ విధంగా విశ్రాంతి తీసుకొని తర్వాత వెంటనే వాళ్ళు అడుగుతారనమాట, ముఖ్యంగా ఈ యొక్క రాముడు, శ్రీరామచంద్రుడు ఈ యొక్క సిద్ధాశ్రమంలో అక్కడ ఉన్న మన విశ్వామిత్రుడికి అంటారన్నమాట, సరే మేము వచ్చిన పని ఏంటంటే ఇక్కడ మీ యొక్క యజ్ఞాన్ని సంరక్షించడానికి, సో మీరు వెంటనే ఇంకా మీరు యజ్ఞాన్ని ఆరంభించవచ్చు. ఏ రాక్షసులు ఎక్కడ వచ్చినా, ఎక్కడి నుంచి ఏ రాక్షసులు వచ్చినా మేము వాటిని చంపేసి మీ యొక్క యజ్ఞాన్ని సంపూర్ణంగా సంరక్షిస్తాము. సో మీరు యజ్ఞాన్ని ఇంకా మొదలుపెట్టచ్చు, ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు, మేము వచ్చేసాము, మేము సంపూర్ణంగా రక్షిస్తాము అనేసి వాళ్ళు ఇంకా అక్కడే రాత్రి నిద్ర అంటే విశ్రాంతి తీసుకొని వెంటనే పొద్దున్నే వాళ్ళు రెడీ అయిపోయారన్నమాట. వాళ్ళ యొక్క జప ఇంకా వాళ్ళ యొక్క వందనం అన్నీ చేసుకొని అక్కడ విశ్వామిత్రుడు కూర్చొని ఉంటే యజ్ఞ అదే మంట ముందట అక్కడికి వచ్చి ఆయన ప్రాణామాలు అర్పించుకున్నారన్నమాట. సో దీని తర్వాత యజ్ఞం జరుగుతుంది, అందులో రాక్షసులు వస్తారు దాన్ని ధ్వంసం చేయడానికి. అప్పుడు రామలక్ష్మణులు ఎలా వాళ్ళని అక్కడ వచ్చిన రాక్షసుల్ని తరిమి కొట్టేస్తారు, కొన్ని రాక్షసుల్ని చంపేస్తారు. ఇంకా దాని తర్వాత ఇంకేం జరుగుతుంది అవన్నీ విషయాలు మనము వచ్చే అధ్యాయాల్లో 30వ అధ్యాయం నుంచి వచ్చే వారం చూద్దామంట. అప్పటి వరకు సెలవు. ఇక్కడే ఈరోజు నేను ఈ కథకు విశ్రాంతిని ఇస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీరందరికీ. హరే కృష్ణ. శ్రీ వాల్మీకి రామాయణం కీ జయ్. శ్రీల ప్రభుపాద కీ జయ్. సమవేత గౌరభక్త వృంద కీ జయ్. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనంది హరిహరి బోల్.